ఈ రోజు మనం భగవద్గీత యథాతథం 18వ అధ్యాయం మోక్షయోగంలో 73వ శ్లోకం గురించి చర్చ చేద్దాం. అర్జునుడు పలికెను పతనము లేని ఓ ప్రియమైన కృష్ణ, నా అజ్ఞానం ఇప్పుడు తొలగినది. నీ అనుగ్రహముచే జ్ఞానము పొందితిని. నేనిప్పుడు స్థిరుడను, సంశయరహితుడను అయి నీ ఉపదేశము ప్రకారము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. భాష్యము శ్రీల ప్రభుపాదులు వారి ద్వారా, దేవదేవుని ఆజ్ఞలను అనుసరించి ఆచరించుటయే అర్జునుని వంటి జీవుని యొక్క సహజ స్థితి. ఆత్మ శిక్షణము పొందుట అతని విధి. దేవదేవుడైన శ్రీకృష్ణునికి శాశ్వత సేవకుడుగా ఉండుటయే జీవుని యొక్క యథార్థ స్థితి, జీవస్వరూపము అని శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పుచున్నారు. ఈ సిద్ధాంతమును మరచి జీవుడు భౌతిక ప్రకృతిచే బద్ధుడగును, కాని దేవదేవుని సేవచే అతడు ముక్తుడైన భాగవత్ సేవకుడగును. జీవాత్మ ఎల్లవేళలా సేవకుడే. అతడు మోహాప్రవృత్తమైన మాయను కాని దేవదేవుని కాని సేవింపవలయును. అతడు దేవదేవుని సేవించినచో తన సహజస్థితిలో ఉండును, కాని బాహ్యశక్తి అయిన మాయను సేవించుటకు ప్రాధాన్యమసంగినచో తప్పగా బద్ధుడగును. భ్రాంతిలో జీవుడు ఈ భౌతిక ప్రపంచమున సేవ చేయును. అతడు మోహవాంఛలచే బద్ధుడై ఉండియు తాను విశ్వమునకు ప్రభువునని తలచును. దీనినే మాయా అందురు. వ్యక్తి ముక్తుడైనప్పుడు భ్రాంతి తొలగుటచే అతడు భగవంతుని ఆదేశం అనుసరించి పనిచేయుటకై స్వచ్ఛందముగా దేవదేవుని శరణు జొచ్చును. జీవుని యొక్క చివరి భ్రాంతి అతన్ని బంధించు చివరి మాయాజాలము అతడు తానే దేవుడినని భావించుట. జీవుడు తాను బద్ధాత్ముడు కాదనియో భగవంతుడే అనియో తలంచును. అతడు మందబుద్ధి అయి తానే దేవుడినని తలంచినచో అతనికి సందేహమేళ కలుగును. ఆ విషయమున అతడు గుర్తింపడు. అందుచే అదియే చివరి మాయాజాలము. నిజమునకు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహనము చేసుకుని అతని ఆజ్ఞను అనుసరించి పనిచేయుటకు అంగీకరించుటయే మాయాశక్తి నుండి ముక్తి పొందుట అగును. ఈ శ్లోకములో మోహ అను పదము మిక్కిలి ముఖ్యమైనది. అది జ్ఞానమునకు వ్యతిరేక పదము. నిజమునకు ప్రతి జీవుడును భగవంతుని శాశ్వత సేవకుడిని తెలుసుకునే యథార్థ జ్ఞానము. కాని అట్టి స్థితిలో ఉంటినని తలంచుటకు బదులు జీవుడు తాను సేవకుడు కాని తాను భౌతిక ప్రకృతిపై అధికారము వహింపదలచుటచే భౌతిక ప్రపంచమునకు తానే ప్రభువునని భావించును. అదే అతని మోహము. ఇట్టి మోహము భగవదనుగ్రహముచే కాని విశుద్ధ భక్తుని అనుగ్రహముచే గాని తొలగిపోను. అది తొలగినప్పుడు మానవుడు కృష్ణ భావనతో పనిచేయుటకు అంగీకరించును. కృష్ణుని ఆజ్ఞను అనుసరించి పనిచేయుటే కృష్ణ చైతన్యము. బద్ధజీవుడు బాహ్యమైన భౌతిక శక్తిచే మోహితుడై శ్రీకృష్ణ భగవానుడే సర్వజ్ఞాన సంపూర్ణుడైన ప్రభువనియు సర్వమునకు అధిపతి అనియూ తెలుసుకొన జాలడు. భక్తులు కోరిన దానిని భగవంతుడు దాని వారికి అనుగ్రహింపగలడు. అతడు అందరికీ మిత్రుడే. అయినను భక్తులు ఎడ ప్రత్యేక ప్రీతి కలిగి ఉండును. అతడి భౌతిక ప్రకృతిని సర్వజీవులకును ఈశ్వరుడు. అనంతమైన కాలమునకు కూడా ఈశ్వరుడైన ఈశ్వరుడై అతడు సర్వ వైభవములతోడను శక్తులతోడను పరిపూర్ణుడై ఉండును. దేవాదిదేవుడు భక్తునకు తనను కూడా సమర్పింపగలడు. అతనిని తెలుసుకొనిన వాడు భ్రాంతిమోహంలో ఉండును. అతడు భక్తుడు కాక మాయకు సేవకుడై ఉండును. దేవాదిదేవుడి నుండి భగవద్గీతను వినిన పిమ్మట అర్జునుడు సర్వమోహ విముక్తుడయ్యను. కృష్ణుడు తనకు మిత్రుడు మాత్రమే కాక దేవాదిదేవుడిని కూడా అతను తెలుసుకొనగలిగను. అనగా అతడు శ్రీకృష్ణుని యథార్థ స్వరూపము అవగాహన చేసుకునెను. అందుచే భగవద్గీత అధ్యయనమును చేయుటకు అనగా శ్రీకృష్ణుని యథార్థ స్వరూపమును అవగాహన చేసుకునే మానవుడు జ్ఞాన పరిపూర్ణుడైనప్పుడు సహజముగా కృష్ణుని శరణు చొచ్చును. అనవసరమైన జనసంఖ్య బాహుల్యమును తగ్గించుటయే కృష్ణుని తలంపుని గుర్తించినప్పుడు అర్జునుడు అతని అభిలాషను అనుసరించి యుద్దము చేయుటకు అంగీకరించను. దేవదేవుని ఆజ్ఞను అనుసరించి అతడు తన ధనుర్బాణములను మరలా గ్రహించను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శివాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కర్ష్యే వచనం తవ. భగవద్గీత అంతా కూడా చెప్పడం అయిపోయింది కృష్ణుని ద్వారా అర్జునునికి. ఇప్పుడు అర్జునుడు తాను ఎంత అర్థం చేసుకున్నాడు, తన యొక్క హృదయంలో ఎలాంటి మార్పులు కలిగాయి అనేటువంటిది ఇప్పుడు కృష్ణుడికి ఆయన చెప్తూ ఉన్నాడన్నమాట. అంటే ఎవరైతే ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి నుంచి భగవద్గీత వింటారో లేదా భగవత్ సంబంధితమైనటువంటి విషయాలు వింటారో వాళ్ళ యొక్క హృదయంలో మార్పు చోటు చేసుకోవాలి. ఆ మార్పు ఎలాంటిది చోటు చేసుకోవాలి అని అంటే అది ప్రస్ఫుటంగా కనబడాలన్నమాట ఆ వ్యక్తికి. ఆ వ్యక్తికి తెలియాలన్నమాట, తెలిసిపోతుంది. ఇక్కడ అర్జునుడికి ఎలా అయితే తెలిసిపోయిందో, నా యొక్క మోహం అంతా కూడా పోయినంటున్నాడు ఆయన. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నేను ఇంతకుముందు మర్చిపోయినటువంటిది అంతా కూడా ఇప్పుడు మళ్ళీ నాకు స్ఫురణకు వచ్చేసింది. నా యొక్క మోహం అంతా కూడా పోయింది, స్మృతిర్లబ్ధ. ఇంకా స్థితోస్మి, చాలా స్థిరంగా ఉండగలుగుతున్నాను నేను దేంట్లో, నీ యొక్క సేవలో స్థిరంగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గత సందేహ, నా యొక్క అనుమానాలన్నీ కూడా తీరిపోయినాయి. ఇదంతా కూడా దేనివల్ల? త్వత్ప్రసాదాన్ మయాచ్యుత, నీ యొక్క ప్రసాదం వల్ల, నీ యొక్క కృప వల్ల నాకు ఇవన్నీ కూడా జరిగినాయి. కరిష్యే వచనంతవా, కాబట్టి ఇంకా నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది భగవద్గీత విన్న తర్వాత ఎఫెక్ట్ ఉండాలన్నమాట, ఇలాంటి ఎఫెక్ట్ ఉండాలన్నమాట. ఈ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మార్పు మన యొక్క హృదయంలో కలగాలి అని అంటే మనం ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి భగవద్గీత వినాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి కాకుండా ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి వినాలి. ఎవరు ప్రామాణికమైనటువంటి వ్యక్తి అని అంటే ఎవరైతే గురు శిష్య పరంపరలో వస్తారో, కృష్ణుడి నుంచి మొదలైనటువంటి గురు శిష్య పరంపరలో ఎవరైతే ఈ యొక్క భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారి ఆధ్వర్యంలో వారికే ఇలాంటి మార్పు వస్తుంది. ఇంకా అందరికీ మార్పు వస్తుందా? ఎందుకనంటే అలాంటి గొప్ప గొప్ప ఆచార్యులు అందరికీ కూడా చెప్తూ ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ కూడా అలాంటి మార్పు వస్తుందా? అందరికీ ఎందుకు మార్పు రావట్లేదు? కొంతమందికే మార్పు వస్తుంది, మరి కొంతమందికి మార్పు రావట్లేదు. కారణం మన యొక్క వారిని వారి దగ్గర నుంచి వినేటప్పుడు మనం ఎలాంటి భావన కలిగి ఉంటామో దాన్ని బట్టి కూడా అదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. మన భావన కనుక సరిగ్గా లేదనుకోండి, సరిగ్గా లేకపోతే ఆ వచ్చేటువంటి సందేశం ఎంత గొప్ప సందేశం అయినప్పటికీ కూడా మన మార్పు, మనలో ఎలాంటి మార్పు రాదు. ఉదాహరణకి ఇప్పుడు వర్షం పడుతూ ఉందనుకోండి, వర్షం ఎన్ని దగ్గరలో పడుతుంది? కేవలం సారవంతమైనటువంటి భూమి మీదే పడట్లేదు వర్షం. వర్షం ఎక్కడ కూడా పడుతుంది, రాతి మీద కూడా పడుతుంది, కొండల్లో పడుతుంది, చెట్లలో పడుతుంది, పుట్టల్లో పడుతుంది, ప్రతి దగ్గర కూడా వర్షం పడుతుంది. కానీ ఎప్పుడైతే వర్షం సారవంతమైనటువంటి భూమి మీద పడుతుందో అక్కడి నుంచి ఏమొస్తాయి? మొక్కలన్నీ కూడాను మొలకెత్తుతాయి. కారణం ఆ యొక్క భూమి బాగా సాగు చేయబడింది కాబట్టి, రెడీగా ఉంది, ఆ వర్షాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి, సిద్ధంగా ఉంది కాబట్టి దాని నుంచి మొలకెత్తుతాయి మొక్కలు. అదే రకంగా మన యొక్క హార్ట్ లేదా మన యొక్క హృదయం భగవంతుడిచ్చేటువంటి సందేశానికి అనుకూలంగా మనం మరల్చుకోవాలి. అప్పుడే భగవత్ సందేశం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు హృదయంలో ఎన్నో మార్పులు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఇక్కడ మనకు చెప్తున్నాడే అర్జునుడు, అలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఏమవుతుంది మొట్టమొదట? నష్టో మోహ, మోహం అనేటువంటిది పోతుంది. మోహం అంటే ఏమిటండి? ఏదో ఒక శక్తి మనల్ని ఆవరించింది అనుకోండి, నిత్యమైనటువంటిది లేదా ఒక అసహజమైనటువంటి శక్తి మనల్ని ఆవరించింది అనుకోండి, అప్పుడు మనం మోహానికి గురవుతాం. ఆ మోహంలో మనం ఏవేవో మాట్లాడుతుంటాం, ఏవేవో చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇక్కడ ప్రభుపాదులు వారు రెండు చెప్పారు, రెండు రకాలుగా జీవుడు మోహితుడవుతాడంట. ఒకటి ఏమిటనుకుంటాడు జీవుడు, తాను సేవకుడు అనుకోడు, తాను దేవుడు అనుకుంటాడు, తాను అందరినీ కూడా నియంత్రించేటువంటి వాడు అనుకుంటాడు. నేను నియంతను, నేనేది కావాలంటే అది నేను చేయగలను, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతీది కూడా నా యొక్క నియంత్రణలో ఉండాలి, నేను చెప్పినంత కూడా వారు చేయాలి అనేటువంటి భావన మనందరికీ కూడా ఉంది. ఒకరేమో ఫ్యామిలీ మెంబర్స్ ని కంట్రోల్ చేయొచ్చు, ఇంకోరేమో పెద్ద పెద్ద దేశాన్ని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయాలి అనేటువంటి భావన మనందరిలో కూడా ఉన్నది. మరికొంతమంది ఇప్పుడు శాస్త్రజ్ఞుల వాళ్ళు ఈ భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చేయడానికి ప్రయత్నించి వారే దాని యొక్క కంట్రోల్కి లోనవుతున్నారన్నమాట. వారు దాన్ని నియంత్రణ చేయాల్సింది పోయి వాళ్లే నియంత్రణకి గురి అవుతున్నారన్నమాట. ఉదాహరణకి మనం ఏమనుకున్నామనంటే ఈ యొక్క సెల్ ఫోన్లు కనిపెట్టితే ప్రపంచంలో అందరికీ కూడాను ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి మనందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు పెద్ద భారంగా తయారైనాయి. ఎందుకు, ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్లు లేకపోయినప్పటికీ కూడా మనందరం చక్కగా ఇప్పుడు ఎలాగున్నాం అప్పుడు కూడా అలాగే, ఎందుకంటే బాగానే జీవితం జీవించేటువంటి వాళ్ళం. అర్జెంట్ అంటూ ఏమీ ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా కూడాను ఉత్తరాల ద్వారానో లేకపోతే ఇంకో దాని ద్వారాగానో మనం అవన్నీ కూడా కార్యకలాపాలు జరుపుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, మనం సెల్ ఫోన్ కనిపెట్టి సెల్ ఫోన్ ని మనం ఉపయోగించాల్సింది. సెల్ ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుందా ఒకసారి ప్రశ్నించుకోండి. ఈరోజు పరిస్థితి ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే సెల్ ఫోన్ లేకపోతే వాడు మనిషి కూడా కాడేమో అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది, మనం ఈ యొక్క ప్రకృతిని కంట్రోల్ చేయాలనుకున్నాం, దానివల్ల మనం కంట్రోల్ పడిపోయాం, దాని కంట్రోల్కి మనం వచ్చేస్తాం అన్నమాట. అది మోహం అంటే అదే అనమాట. కాబట్టి శాస్త్రజ్ఞులందరూ కూడా ఈ భౌతిక ప్రకృతిని వాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, కానీ దానికి వారు లోనైపోతున్నారు అన్నమాట. రోజు రోజుకి వారందరూ కూడాను భౌతిక శక్తి మన మీద చాలా ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. రోజు రోజుకి దాని యొక్క ప్రభావం పెరిగిపోతుంది. ఈ ప్రపంచంలో మనం ఎన్నైతే దేవుడికి విరుద్ధంగా సృష్టించామో అవన్నీ కూడా మనకు భారంగా తయారైనాయి. ఈ యొక్క ఆధునిక శాస్త్ర విజ్ఞానం అంతా కూడా మనకి భారంగా తయారైంది. ఉదాహరణకి ప్లాస్టిక్. ఒరిజినల్ గా వేదిక్ కల్చర్ లో ప్లాస్టిక్ అనేటువంటిది ఏమీ లేదు, పాలిమర్స్ అనేటువంటివి లేవు. ఒరిజినల్ గా వేదిక్ కల్చర్ లో ఏదైనా తాగాలనుకుంటే ప్లాస్టిక్ సంచిలో ప్లాస్టిక్ గ్లాసులో అసలు ఉండేవి కావు. ఏముండేవి, మట్టితో తయారు చేసినవి, లేకపోతే ఏదైనా బ్రాస్ తో తయారు చేసినవి, ఇతరతో తయారు చేసినవి, లేకపోతే ఇలాంటి మెటల్ తో తయారు చేసినటువంటి ఉండేవి, లేదా మట్టితో తయారు చేసేటువంటి ఉండేవి. కాబట్టి ఒకవేళ మట్టితో తయారు చేసినటువంటి తాగి మనం కింద పడేసినా కూడా అది భూమిలో కలిసిపోయేది. కానీ ప్లాస్టిక్ కలిసిపోతుందా? ఆహా, ప్లాస్టిక్ ఎంత ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటే అంత అది పేరుకుపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయాలి, దాన్ని మళ్ళీ అంత కూడాను బర్న్ చేసేసేయాలి, కాల్చేస్తే దానివల్ల ఎంతో విషవాయువు అనేటువంటిది వస్తుందంట. ఆ విషవాయువు వల్ల ఏమవుతుంది, మన యొక్క ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ రకంగా మనం ఎంత కాంప్లికేషన్స్ సృష్టించుకుంటున్నామో చూడండి. భ్రాంతి అంటే ఇదే అనమాట. భ్రాంతి అని అంటే మనం ఏదో చేయాలని పోయి ఆ చిక్కుకుపోతాం అనమాట అందులో. ఉదాహరణకి అదేమిటంటే దాన్ని సాలిపురుగు అంటారు. ఆ సాలిపురుగు అదొక ఏమిటంటారు దాన్ని, గూడు కదా, ఆ గూడు దాన్ని కట్టుకుంటుంది సాలిపురుగు. ఒరిజినల్ గా ఏంటి అని అంటే ఆ గూడులో ఏదైనా కీటకం పడితే దాన్ని తినాలనుకుంటుంది. కానీ దానికి అర్థం కాదేమిటి అని అంటే అదే గూడుకి చిక్కుకుపోతుంది, ఆ గూడు నుంచి అది బయటికి రాలేదన్నమాట. ఈ రకంగా మనందరం కూడాను ఈ ప్రపంచంలో చిక్కుకుపోతున్నాం, ఇంకా చిక్కుపోతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఆ సాలిపురుగు లాంటి ఇంకో గూడు కనిపెట్టారు, వరల్డ్ వైడ్ వెబ్ WWW ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అంటే ఏమిటి, మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయో వాటిని కలిపేసి మొత్తం ఆ సాలిపురుగులాగా మనం ఈ ప్రపంచంలో ఉండేటువంటి వెబ్ కి చుట్టుకుపోతాం అనమాట. సో ఈ రకంగా మనం ఏమనుకుంటున్నాం, మనం అంతా అడ్వాన్స్ అవుతున్నాం. దేవుడికి విరుద్ధంగా ఏది సృష్టిస్తే అది మనల్ని బంధిస్తుంది, మనం దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అది మోహం. దేవుడు సాధారణంగా మనకు ఇచ్చినటువంటి వాటిని వదిలిపెట్టేసి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా అసహజమైనటువంటివన్నీ కూడా మనం సృష్టిస్తూ ఉన్నాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనం యొక్క బంధింపబడిపోతున్నాం, ఈ ప్రపంచానికి మనం బంధింపబడిపోతున్నాం అన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎన్నో వందల స్టోర్లు బిల్డింగ్లు కట్టుకోవడం వల్ల ఏమవుతుంది, గాలి సరిగ్గా రాదు. గాలి సరిగ్గా రాకపోతే ఏం చేస్తాం, ఏసీలు పెట్టుకోవాలి. ఏసీలు పెట్టుకుంటే దాంట్లో సిఎఫ్సి అని ఇంకోటి ఏదో ఉందంట, అది వాతావరణానికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులను కలిగిస్తుందంట. సో దాన్ని బాధ నుంచి వదిలించుకోవడానికి ఇంకోటి ఏదో కనిపెట్టారు, దాన్ని వదిలించుకోవడానికి ఇంకోటి ఏదో కనిపెట్టారు, దాన్ని వదిలించుకోవడానికి ఇంకోటి ఏదో కనిపెట్టారు. సో ఈ రకంగా మొత్తం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది, అసహజమైనటువంటి వాటి చుట్టూ మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతుంది. అదే చక్కగా దూరదూరంగా ఇల్లు గనక కట్టుకున్నట్లయితే, పెద్ద పెద్ద అంతస్తులు లేకుండా, ఒకవేళ అంతస్తులున్నా కూడా దూరదూరంగా కట్టుకున్నట్లయితే, ఎంతో సహజమైనటువంటి వాతావరణంలో పొల్యూషన్ లేకుండా హాయిగా గాలి వెలుతురు వచ్చేటట్టుగా కట్టుకుని ఉంటే ఇన్ని జబ్బులు రావు మనకి. అంటే మనకుండేటువంటి ఈ దురాశ వల్ల మనం ఎన్నో రకాలైనటువంటి బాధలకి లోనవుతున్నాం. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, నాకు ఆ బాధలన్నీ కూడా పోయాయి కృష్ణ, నష్టో మోహ, మోహం పోయింది. ఇప్పుడు అనుకున్నాం ఒక రకమైనటువంటి మోహం ఏమిటి, ఏమిటా మోహం, ఈ ప్రకృతిని నియంత్రించాలి అనేటువంటి మోహం, అది ఒక రకమైనటువంటి మోహం. అది ఎంత దిగజారుస్తుంది అంటే మనల్ని, చివరికి మనం ఏమనుకుంటాం, ఒకనొకప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే తానే దేవుడు అనుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి వీధికి ప్రతి ఊరికి ఎవడో ఒకడు దేవుడు ఉంటాడు, వాడిని పూజించడానికి ఇంకొంతమంది గాడిదలు ఉంటారు, అవునా కదా. ఎంతో మంది దేవుళ్ళు తమను తాము దేవుళ్ళుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఏకల ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య, ఈశ్వరుడు కేవలం సర్వేశ్వరుడు ఎవరు, కృష్ణ. ఏకల ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవకులే. కానీ వాళ్ళు తమను తాముగా ఎలా చెప్పుకుంటున్నారు, మేము దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు అన్నమాట. ఈ రకంగా ఈ మోహం యొక్క ఒక రకమైనటువంటి శాఖ ఏమిటినంటే, నేను కంట్రోలర్, నేను నియంత్రించేటువంటి వాడిని అని చెప్పుకోవడం. రెండవది ఏమిటి, నేను భోగించేవాడిని అని అనుకోవడం. నిజమైనటువంటి భోక్త ఎవరు, మనం కాదు, నిజమైనటువంటి భోక్త కృష్ణుడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం సూహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. ఈ మూడిటికి విరుద్ధంగా మనం వెళ్తున్నాం. నెంబర్ వన్ ఏమనుకుంటున్నాం మనం, నేను భోక్తని అని అనుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి భోక్త ఎవరు, కృష్ణుడు. సర్వలోక మహేశ్వరం, ఈ ప్రపంచంలో ఉండే ప్రతిదానికి కూడాను నేను కంట్రోలర్ని అనుకుంటున్నాం, కానీ నిజంగా కంట్రోల్ చేసేటువంటి వాడు ఎవరు, కృష్ణుడు. మనల్నే కాదు మొత్తం అంతటినీ కూడా, సర్వలోకాలకి సర్వదేవతలకి కూడా కంట్రోల్ చేసేటువంటి వాడు కృష్ణుడు, సర్వలోక మహేశ్వరం. తర్వాత మూడవది ఏమిటి, సుహృదం సర్వభూతానాం. మనం ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం, మనం చాలా సుహృద్భావంతో నడుద్దామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో వాళ్లే మనకు ఎదురు తిరుగుతున్నారు, అవునా కాదా. అవును. కారణం ఏమిటి, నిజంగా మనం ఎవరికి హెల్ప్ చేయలేము. ఎవరికి హెల్ప్ చేయగలం, మనల్కి మనం హెల్ప్ చేసుకోవాలి, ఎలా, కృష్ణుని సహాయంతో. నిజంగా హెల్ప్ చేసేవాడు ఎవరు, కృష్ణుడు. కాబట్టి మనం ఇతరులకు హెల్ప్ చేయాలి అని అంటే కృష్ణుణ్ణి పరిచయం చేయాలి ఆ వ్యక్తికి, అది నిజమైనటువంటి హెల్ప్. అది కాకుండా వేరే హెల్ప్ ఏం చేసినా కూడా ఏదో ఒక రోజు మనం హెల్ప్ చేసిన వ్యక్తి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం నిజంగా సుహృదం సర్వభూతానాం, మనం సుహృదం సర్వభూతానం కాదు, కృష్ణుడు సుహృదం సర్వభూతానాం. ఎవరైతే ఈ మూడు తెలుసుకుంటారో జ్ఞాత్వామాం శాంతి ముచ్చతి, అప్పుడు వాడు చాలా చాలా సంతోషంగా ఏ రకమైనటువంటి బాధలు లేకుండా ఉంటాడు. కాబట్టి మోహం అని అంటే ఈ రెండింటి నుంచి బయటపడాలి. మొదటి రకమైనటువంటి మోహం ఏమిటి, నేను నియంత్రించేటువంటి వాడిని అనేటువంటి మోహం. రెండవ రకమైనటువంటి మోహం, నేను భోగించేవాడిని. ఐఎమ్ ది ఎంజాయర్, ఐఎమ్ ది కంట్రోలర్. అందులో ఇంకొక భాగం, ఐఎమ్ ది ప్రొప్రైటర్, ఐఎమ్ ది ప్రొప్రైటర్, నేను దీనికి యజమాని అని చెప్పుకోవడం అన్నమాట. మనం ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, కానీ ఇల్లు మాత్రం మన పేరు మీదే ఉంటుంది. ఇల్లు నాది అని చెప్పుకుంటాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎంతమందికి వెళ్తుందో మనకే తెలియదు. ఎంతోమంది దాన్ని యూజ్ చేసుకుంటారు. కానీ ఏదో ఒకరోజు పేరు మంది ఉందని చెప్పి నాది 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 అని చెప్పేసి అనుకుంటాం. అందుకే మనం వింటుంటాం కదా, నాది నాది అనుకున్నది నీది కాదురా, నాది నాది అనుకునేటువంటిది నీది కాదయ్యా. ఈ నాది నాది అనేటువంటి భావన అంతా కూడాను భ్రమ, మోహపు భావన. ఏది మంది కాదు, అంత కూడా భగవంతునిదే. ఈశవాస్యం ఇదం సర్వం. కానీ భగవంతుడు మనకి కొంతకాలం దాన్ని మన అధీనంలో పెట్టాడు ఆయన. ఎలాగైతే మన పిల్లలు మన అధీనంలో ఉంటారో కొంతకాలం వరకు, వాళ్ళ టైం అయిపోయిన తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పి అమెరికాకి వెళ్ళిపోతారు వాళ్ళందరూ, అవునా కదా. మనం ఎంత కష్టపడి వాళ్ళకి డబ్బులు సంపాదించి పెళ్లి చేసి ఇవి చేసిన తర్వాత చివరికి మనం చచ్చేటప్పుడు వాళ్ళకి వస్తారా? రారు. వాళ్ళకు ఫోన్ కాల్ చేస్తారు అంతే. సో అదే రకంగా ఈ ప్రపంచంలో ఉండే అటాచ్మెంట్స్ అన్ని కూడా అలాంటివి అనమాట. ఇదంతా కూడా భ్రమ కిందే వస్తుందన్నమాట. భ్రమ అంటే నాది అనుకోవడం, భ్రమ అంటే నేను ప్రొప్రైటర్ యజమాని అనుకోవడం, నేను భోగించేవాడిని అనుకోవడం, భ్రమ అంటే నేను ఈ ప్రపంచంలో ఉండేటంతా కూడా నేను దాన్ని నియంత్రిస్తాను అనుకోవడం, ఇదంతా కూడా భ్రమ. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, ఈ భ్రమంతంత పోయింది నాకు అని చెప్పేసి అర్జునుడు అంటున్నాడు. నష్టో మోహ, మోహం అంతా కూడా పోయింది. అయితే మోహం పోయిందా లేదని ఎలా తెలుసుకోవడం? అర్జునుడికైతే మోహం పోయిందని చాలా డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు కృష్ణుడికి. కానీ మనకి మోహం పోయిందని మనకు ఎలా తెలుస్తుంది? చాలా తికమకంగా ఉందే, నాకు మోహం ఉందా మోహం పోయిందా ఎలా తెలుస్తుంది? మోహం పోయింది అని అంటే మొట్టమొదట కృష్ణుణ్ణి దేవాదిదేవుడిగా అంగీకరించాలి. నెంబర్ వన్, ఆయన సర్వభోక్త అని అంగీకరించాలి, ఆయన విభు అని అంగీకరించాలి. భగవంతుడితో సమానమైనటువంటి వాడు అధికుడు ఎవరు ఉండరు అని గుర్తించాలి. తర్వాత నేనెవరు అనేది కూడా గుర్తించాలి. ఆయన దేవుడు విభు, కానీ నేను చాలా అణు, నేను చాలా అల్పుణ్ణి అని గుర్తించాలి. నీకు మోహం పోయిందా లేదా అనేటువంటిది ఈ రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది, మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి రెండు విషయాలు తెలుసుకుందాం, తర్వాత మూడో తెలుసుకుందాం. మొదటి విషయం ఏమిటి, భగవంతుడు చాలా గొప్పవాడు, భగవంతునన్నింటినీ కూడా నియంత్రించేటువంటి వాడు, నిజమైనటువంటి భోక్త భగవంతుడు, సర్వజీవులకు ఆయనే సుహృదం, ఆయనే మంచిని ఆలోచించేటువంటి వాడు అని తెలుసుకోవడం, భగవంతుడు చాలా గొప్పవాడని తెలుసుకోవడం నెంబర్ వన్. నెంబర్ టూ ఏమిటి, అణు, నేను చాలా అల్పుణ్ణి. ఎంత అల్పుణ్ణి అని అంటే ఈ చెయ్యి కూడా ఎత్తలేను, చెయ్యి నాకుంది కానీ చెయ్యిని ఎత్తలేను. ఎప్పుడు భగవంతుడి యొక్క కృప లేకపోతే, భగవంతుడు నాకు శక్తి ఇవ్వకపోతే చెయ్యి కూడా లేపలేను, అలా భోజనం కూడా నోట్లోకి వెళ్ళదు, అంత అల్పుణ్ణి. అంటే నేను చేసే ప్రతి పనికి ఎవరి సహకారం కావాలి? భగవంతుని సహకారం కావాలి. భగవంతుని సహకారం లేనిదే నా యొక్క జీవనం అనేటువంటిదే గడవదు అని తెలుసుకోవడం, నేను మహా అల్పుణ్ణి అని తెలుసుకోవడం రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏమిటి, భగవంతుడు అంత గొప్పవాడు, నేను అంత అల్పుణ్ణి కాబట్టి ఈ అల్పుడు ఏం చేయాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి. అది మూడో పాయింట్. భగవంతుడు చాలా గొప్పవాడు, నేను అల్పుణ్ణి, అలాంటి గొప్ప భగవంతుడిని నేను సేవించాలని తెలుసుకుంటే అప్పుడు మనకేం పోయినట్టు, మోహం పోయినట్టు. తెలుసుకోవడమే కాదు, అది నిజ జీవితంలో దాన్ని ఆచరించాలి, నిజ జీవితంలో దాన్ని ఆచరించాలి, అప్పుడే మనకి మోహం పోయినట్టు. అంతవరకు మోహం ఉన్నట్టే లెక్క. ఇక్కడ అర్జునుడికి ఆ మోహం అంతా కూడా పోయింది. ఇంతకుముందు అర్జునుడు ఏమనుకుంటున్నాడు, ఫలాన వాళ్ళు నాలుగు యొక్క బంధువులు, వీళ్ళ నా చుట్టాలు, వీళ్ళ నా తాతలు, వీళ్ళ నా తండ్రులు, ఈ బాణం అంతా కూడా నాది, ఈ సైన్యం నాది, ఆ సైన్యం వాళ్ళది, నాది నీది నాది నాది అని చెప్పేసి ఎంతసేపు అనుకుంటూ ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు ఏమంటున్నాడు కృష్ణుడికి, కృష్ణుడితో ఏమంటున్నాడు అర్జునుడు, ఈ విధ మోహం అంతా కూడా పోయింది కృష్ణ, నాకు ఒక్కడే కనిపిస్తున్నాడు, ఎవరు, నువ్వే కనిపిస్తున్నావు, నీ ఆజ్ఞ నాకు కనిపిస్తుంది, ఇంకేం నాకు కనబట్టలేదు, నువ్వెక్కడ కొట్టమంటే అక్కడ కొడతాను, ఎక్కడ కొట్టొద్దంటే మానేస్తాను. ఇది మోహో నష్ట, మోహం పోతే ఇలా మనకు అనిపిస్తుంది అనమాట. అంటే ఈ ప్రపంచంలో మనకి ఎవరు కనిపిస్తారు, ఎవరిని చూసినా మనకి ఎవరు కనిపిస్తారు, కృష్ణుడే కనబడాలన్నమాట. ఎందుకంటే సర్వజీవుల్లో కూడాను వాళ్ళ హృదయంలో ఎవరున్నారు, కృష్ణుడు ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నిధిష్ట మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ. ప్రతి జీవి యొక్క హృదయంలో నేను పరమాత్మ రూపంలో స్థిరంగా ఉన్నాను అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనకి మోహం పోయింది అని అంటే ఈ యొక్క భావన రావాలి. ఇక రెండవది ఏం పోయింది అంటున్నాడు, స్మృతిర్లబ్ధ, జ్ఞాపక శక్తి వచ్చింది అంటున్నాడు. మనం సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు చూసారా, జ్ఞాపక శక్తి ఎప్పుడు వస్తుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరికైనా సరే జ్ఞాపక శక్తి రావాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తే జ్ఞాపక శక్తి వస్తుంది వాళ్ళకి? వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి వాళ్ళకి, అవునా? సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఫ్లాష్ బ్యాక్ చెప్పాలన్నమాట వాళ్ళకి మెల్లగా. నువ్వు యాక్చువల్ గా వాడేదో యాక్సిడెంట్ లో వాడికి తల పగలు పగిలిపోతుంది, రక్తం వచ్చేస్తుంది, తర్వాత వాడు అంతా కూడా మర్చిపోతాడు అనమాట. మర్చిపోయిన తర్వాత ఒక అర్ధ సినిమా అయిపోతుంది అనమాట. తర్వాత ఎవడో వస్తాడనమాట వాడికి సంబంధించిన వాడు. యాక్చువల్ గా నువ్వు, నీ అమ్మగారు తెలుసా, నీకు మీ నాన్నగారు తెలుసా, వీళ్ళందరూ నీ బంధువులు అంటే వాడు మెల్లగా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఓ సినిమాలో ఏవేవో చూపిస్తూ ఉంటాడు అనమాట, ఏవో మెల్లు వెలుతురులు ఇలా మెరుస్తూ ఉంటాయి అనమాట. సడన్ గా వాడు గుర్తొచ్చేస్తుంది అనమాట, నాకు గుర్తొచ్చింది, అంతా గుర్తొచ్చింది, నా పేరు ఇది, నా చుట్టాలు వీళ్ళు, నా బంధువులు వీళ్ళు అని వరుస పెట్టి టక టక టకటక చెప్తాడనమాట. ఇక్కడ అర్జునుడు కూడా అలాంటి ఏదో జరిగింది, స్మృతిర్లబ్ధ. ఏమిటది జరిగింది? అర్జునుడికి తెలిసింది ఏమిటి అంటే, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఈ ఆత్మ భగవంతుని యొక్క అంశము, కాబట్టి ఈ ఆత్మ ఆ భగవంతుని సేవించుకోవాలి అనేటువంటి స్మృతి వచ్చిందనమాట. స్మృతిర్లబ్ధ, మోహో నష్ట, స్మృతిర్లబ్ధ అంటే తన యొక్క ఒరిజినల్ పొజిషన్ గుర్తొచ్చిందనమాట. తన యొక్క నిజమైనటువంటి పొజిషన్ ఆయనకు గుర్తొచ్చింది. నేను సేవకుణ్ణి, నేను నియంత్రించేటువంటి వాడిని కాదు, నేను సేవకుణ్ణి అనేటువంటిది ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. మోహో నష్ట, స్మృతిర్లబ్ధ. ఇంకా మూడవది ఏమిటి? ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి? త్వప్రసాద, నీ యొక్క కృప వల్ల ఇదంతా కూడా వచ్చింది. అంటే దీని నుంచి ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదో కళ్ళు మూసుకొని తపస్సు చేసినంత మాత్రాన మనం సందేహాలన్నీ తీరిపోవు, ఏదో తపస్సు చేసుకుని ఏదో కళ్ళు మూసుకున్నంత మాత్రాన భ్రమపోదు. ఇది ఎవరి కృప వల్ల వస్తుంది? కేవలం కృష్ణుడు మన మీద కృప చూపిస్తేనే ఈ మోహం పోతుంది, భ్రమ పోతుంది, స్మృతి వస్తుంది. అంటే కృష్ణుడి యొక్క కృప మన మీద పడాలి. కృష్ణుడి యొక్క కృప మన మీద పడాలంటే ఎలా? ఆ కృపను ఎవరు మోస్తూ ఉన్నారు? కృష్ణ భక్తులు మోస్తూ ఉన్నారు అన్నమాట. ఆ కృష్ణ భక్తులు ఆ కృపని మన మీద చూపిస్తారనమాట. కృపను మనకు చూపిస్తే అప్పుడు మనకి ఈ మోహం పోతుంది, ఆ తర్వాత ఆ స్మృతి అనేటువంటిది వస్తుంది. ప్రభుపాదుల వారు 1965 ఆయన న్యూయార్క్ నగరానికి వెళ్లారు. ఆ న్యూయార్క్ నగరంలో అందరు, ఆ ఫస్ట్ న్యూయార్క్ నగరానికి వెళ్లే ముందు ఇంకొక నగరం ఉంది, బోస్టన్ అని ఇంకొక నగరం ఉందన్నమాట. ఆ బోస్టన్ నగరంలో కాసేపు ఆ షిప్ ఆపారనమాట. అది ప్యాసింజర్ షిప్ కాదు, అది ఓడ. అది ఎలాంటి ఓడ అంటే సరుకు రవాణా చేసేటువంటి ఓడ. అందులో ప్రభుపాదుల వారికి ఒక చిన్న క్యాబిన్ ఇచ్చారు, ప్రభుపాదుల వారు దాంట్లో కూర్చున్నారు. అప్పుడు ఆ బార్డర్ వచ్చిందనమాట, ఏమంటారు దాన్ని, డాక్ యార్డ్ ఏదో అంటారు, సరే ఆ బోస్టన్ హార్బర్ వచ్చింది. ప్రభుపాదుల వారు దిగి ఆయన కారులో తీసుకెళ్లారనమాట బోస్టన్ నగరంలో. కారులో తీసుకెళ్తే ఆయన ఎంతసేపు చూస్తే, ఎంతసేపు ఆయన కనబడింది ఏమిటి అంటే, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు. ఆ అడ్వర్టైజ్మెంట్లో అర్ధనగ్నంగా ఉండేటువంటి యువతలు బీర్ బాటిల్ పట్టుకొని, ఫలానా బ్రాండ్ బీర్ తాగండి మీరు ఆనందంగా ఉంటారు, ఫలానా సినిమా చూడండి మీరు ఆనందంగా ఉంటారు. మొత్తం ఎటు చూసినా అందరూ కూడాను భ్రమలో మాయామోహితులై ఉన్నారనమాట, కంప్లీట్ గా మాయామోహితులై ఉన్నారు. వారికి ఇంకా ఏమి తెలియదు, వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు, వాళ్ళ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలియదు. మొత్తం అందరూ కూడా మునిగిపోయి ఉన్నారనమాట. కాబట్టి ఆ రోజు అదంతా చూసిన తర్వాత ప్రభుపాదుల వారు మళ్ళీ ఓడకి వెనక్కి వచ్చి ఆయన ఆ డైరీలో రాసుకున్నారనమాట, వీళ్ళందరూ కూడా పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు, మాయామోహితులై బద్ధజీవులై పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు. ఈ యొక్క రజోగుణంలో తమోగుణంలో మునిగిపోయి ఉన్నారు. కృష్ణ, వీళ్ళని నేను ఈ గుణాల నుంచి బయటికి ఎలా తీయగలను నాకు అర్థం కావటం లేదు. కేవలం నీ యొక్క కృప వాళ్ళ మీద పడితే తప్ప వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాదు అని భగవంతుని చాలా తీవ్రంగా ఆయన ప్రార్థన చేశారనమాట. అలా ప్రార్థన చేసిన తర్వాత న్యూయార్క్ నగరానికి వెళ్లారు. ఆ న్యూయార్క్ నగరంలో బోస్టన్కి న్యూయార్క్కి పెద్ద తేడా లేదు. ఆ న్యూయార్క్ నగరం ఇంకా దారుణంగా ఉంది. అక్కడ అందరూ కూడాను రకరకాలైనటువంటి వికృతపు చేష్టలు చేస్తూ, వికృతమైనటువంటి పనులు చేస్తూ తమ సహజ స్థితి నుంచి చాలా దూరంగా ఉన్నారు వాళ్ళందరూ. సహజ స్థితి ఏమిటి? మనందరం కూడా ఆత్మలం భగవంతుణ్ణి సేవ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? పూర్తిగా మత్తు పానీయాలకు బాగా అలవాటు పడి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకు అలవాటు పడి వ్యభిచారానికి అలవాటు పడి మాంసభక్షణకు అలవాటు పడి రకరకాలైనటువంటి వికృత చేష్టలు చేస్తున్నారు. సో ప్రభుపాదులు వారు ఏమన్నారు, వీళ్ళందరినీ చూస్తే నాకెంతో జాలిగా ఉంది అని చెప్పేసి అన్నారు అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ప్రభుపాదులు వారు అక్కడికి వెళ్లి వారికి హరికృష్ణ మహామంత్రాన్ని వాళ్ళకి చెప్పారో వాళ్ళలో మార్పుని తీసుకొచ్చారనమాట. అంటే ప్రభుపాదులు వారి కృప వారి మీద పడింది కాబట్టి సడన్ గా కొన్ని వారాల్లోనే, కొంతమందికి అయితే కొన్ని రోజుల్లోనే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా పోయినాయి. బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని జన్మల నుంచి వచ్చేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా ఒకే ఒక్క రోజులో లేదా కొన్ని రోజుల్లో పోయాయి కొంతమందికి. ఎందుకు, ఎవరి కృప వల్ల? త్వత్ప్రసాదా, ఇక్కడ అంటున్నాడు ఇక్కడ అర్జునుడు, నాకు నీ యొక్క ప్రసాదం వల్ల, నీ యొక్క కరుణ వల్ల, నీ యొక్క కృప వల్ల నాలో ఉండేటువంటి మోహం అంతా కూడా పోయింది. అలాగే ఇక్కడ ప్రభుపాదులు వారి యొక్క కృప వల్ల, ప్రభుపాదులు వారి కృప ఆయన సొంతది కాదు, ఆయన ఎవరి కృపని ఆయన మోస్తూ ఉన్నారు, కృష్ణుని కృపని మోస్తూ ఉన్నారు, ఆయన పంచిపెడుతూ ఉన్నారన్నమాట. కృష్ణుని కృపను ఆయన అందరికీ కూడా పంచిపెడుతున్నారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం అలాంటి గొప్ప భక్తుల యొక్క సహవాసం పొందుతామో అప్పుడు కృష్ణుని యొక్క కృప మన మీద కూడా పడుతుంది. ఎప్పుడైతే కృష్ణుని యొక్క కృప మన మీద పడిందో ఇవన్నీ జరుగుతాయి. ఏవి? నష్టో మోహ స్మృతిర్లబ్ధ స్థితోస్మి గత సందేహ. ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు, నేను ఇప్పుడు స్థిరంగా ఉన్నాను. స్థిరంగా ఉన్నాను అనంటే నాకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ద్వంద్వాలు ఏవి కూడా నన్ను విచలితం చేయట్లేదు. ఈ ప్రపంచంలో మనకు బోల్డ్ అనే ద్వంద్వాలు మనల్ని చలింపజేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎలాంటి ద్వంద్వాలు? సుఖం దుఃఖం, చలి ఉష్ణం, విజయం ఓటమి, డబ్బు డబ్బు లేకపోవడం, ఆడ మగ, ఇలాంటివి ఎన్నో ద్వంద్వాలు ఉన్నాయి. ఈ ద్వంద్వాలన్నీ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయన్నమాట. మనం ఒకటి కోరుకుంటాం, ఇంకోటి వస్తుంది. కోరుకున్నది రాకపోతే దుఃఖపడతాం, కోరుకున్నది వస్తే ఆనందపడతాం. మళ్ళీ ఆ ఆనందపడినా కొద్దిసేపటికే ఆనందం పోతుంది, ఎందుకంటే దుఃఖం ఇచ్చేటువంటిది ఇంకోటి మనకి వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది స్థిరంగా ఏది లేదు మనకు. కానీ ఇక్కడ అర్జున్ ఏమంటున్నాడు, ఆ ద్వంద్వాలన్నీ నాకు పోయాయి కృష్ణ, నేను ఇప్పుడు స్థిరంగా ఉన్నాను. ఏమిటి ఆ స్థిరత్వం? నాకిప్పుడు ఒక విషయం బాగా అర్థమైంది. ఏమిటి అనంటే, నేను నీ సేవకుణ్ణి, నువ్వేది చెప్తే అది చేయాలి అని నాకు బాగా అర్థమైంది. నువ్వు ఏం చెప్పినా కూడా నేను దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తాను అని చెప్పేసి అర్జునుడు అంటున్నాడు అన్నమాట. స్థితోస్మి, తర్వాత గత సందేహ. గత అంటే పోయింది. ఏమిటి సందేహ? సందేహ అంటే అనుమానాలన్నీ కూడా పోయినాయి. మనకి ఎవరైనా చెప్పారనుకోండి ఫలాన్ని చేయండి ఫలాన్ని చేయండి అని అంటే మనం సంపూర్ణమైనటువంటి హృదయంతో అవి చేయం. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్తారా? పలాని దగ్గరికి వెళ్లి రండి లేదా పలాంది చేయండి అని అంటే మనం వెంటనే చేయడానికి సంసిద్ధులం కావు. కారణం, మనసులో ఏముంటాయి? సందేహాలు ఉంటాయి. ఏమో ఆయన చెప్పింది కరెక్టో కాదో, చెప్తే నాకేమొస్తుంది, దాన్ని చేస్తే నాకేమొస్తుంది, ఒకవేళ వచ్చినా వస్తుంది, దానివల్ల నాకు నిజంగా ఏమైనా ఉపయోగం ఉందా, అది నా భార్య పిల్లలకు ఉపయోగపడుతుందా లేదా, మధ్యలో ఏమైనా అయితే ఏమవుతుందో, బోల్డ్ అన్ని సందేహాలు అన్నమాట. ఎప్పుడైతే సందేహాలు ఎక్కువ ఉంటాయో అలాంటి వ్యక్తి చెప్పింది చాలా సులభంగా చేయలేడన్నమాట. ఉదాహరణకి మనం కారు నడుపుతున్నాం అనుకోండి, కారు నడిపేటప్పుడు ఇలా వెళ్తూ వెళ్తూ ఉండేసరికి రెండు రోడ్లు వచ్చినాయి. ఆ రెండు రోడ్లో ఎక్కడ కూడా సైన్ లేదు. మనం ఇక్కడ నుంచి ఉదాహరణకి విజయవాడ వెళ్దాం అనుకున్నాం, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్దాం అనుకున్నాం, ముందుకు నడుపుతున్నాం, సడన్ గా రెండు రోడ్లు వచ్చినాయి. ఎటువైపు వెళ్లాలో తెలియదు. అక్కడ చెప్పుకోవడానికి ఎవరు కూడా, అడగడానికి ఎవరు లేరు. ఏం చేస్తాం? కారు ఆపేస్తామా? ఏం చేస్తామండి? ఏదో ఒక రోడ్డు తీసుకుంటామా? లేదా కారు ఆపేసి, కొంతమంది కారు ఆపేసి ఆపేయచ్చు, కానీ చుట్టుపక్కల ఎడు చూసినా ఎవడు కూడా లేడే. ఏం చేస్తావు? ఏదో ఒక రోడ్డు తీసుకోవాలి. ఏదో ఒక రోడ్డు తీసుకున్నా వేగం తగ్గించేస్తాం. ఇంతకుముందు 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్లేది, ఇప్పుడు 10-20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాం. ఎందుకు? సందేహ. ఇది కరెక్ట్ రూటో కాదో, ఒకవేళ రాంగ్ రూట్ అయితే మళ్ళీ అక్కడ ఎవడో చెప్తే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఇటువైపు వెళ్ళాలి. కాబట్టి మెల్లమెల్లగా నడుపుతాం. ఎంతవరకు? అక్కడ ఎవడో ఇంకోటి ఎవడో మనకి చెప్పినంత వరకు. నాయన ఇది రైట్ రూట్నో లేకపోతే రాంగ్ రూటోనో చెప్పినంత వరకు. సో రాంగ్ రూటో రైట్ రూటో తెలుసుకున్నంత వరకు మన పరిస్థితి అంతా కూడాను ఎడ్లబండి లాగా వెళ్తుంది. కారు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లేటువంటి కారు ఎంత స్పీడ్ లో వెళ్తుంది? 10 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. ఎందుకు? కారణం సందేహ, గత సందేహ. అదే రకంగా మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళ్లలేకపోతున్నాం. ఎందుకు? సందేహాలు బోల్డ్ అని ఉన్నాయి. సందేహాలు బోల్డ్ అని ఉండడం వల్ల మనకి అంత కూడాను ఏమో వీళ్ళు చెప్తున్నంత కరెక్టో కాదో. ఒక ఆయన వచ్చి కృష్ణుణ్ణి, ఒక భక్తుడు వచ్చి ప్రభుపాదలు వారిని అడిగాడనమాట, ప్రభుపాద మీరు మమ్మల్ని జీవితానంతటిని కూడా కృష్ణుడికి అర్పించమంటున్నారు కదా, మీరు చెప్పినట్టు జీవితం అంతా కూడా కృష్ణుడికి అర్పించామనుకోండి, చివరి సమయంలో కృష్ణుడే లేడని తెలిసిందనుకోండి మా పరిస్థితి ఏమిటి నన్ను? ప్రభుపాదుల వారు ఏమన్నారు అని అంటే, సరే నువ్వు కృష్ణుడికి జీవితాన్ని అర్పించుకో, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యు, నీ ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు చేయు. చేసిన తర్వాత లైఫ్ ఎండింగ్కి వచ్చేసరికి అసలు కృష్ణుడు ఉన్నాడని తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అన్నాను. జీవితం అంతా కూడా ఖర్చు అయిపోయింది, అప్పుడు కృష్ణుడు ఉన్నాడని నీకు తెలిసినా నువ్వు ఆయనకేమీ చేయలేవు. అప్పుడు నెక్స్ట్ లైఫ్ ఏమిటి నీకు? ఏ కుక్కగానో పందిగానో పుట్టాలి. కాబట్టి ఈ సందేహాన్ని నువ్వు విడిచిపెట్టేసే. ఎవరైతే సాధువులు మనకు చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నాడు, సాధువులు మనకు చెప్తున్నారు ఏమని? దేవుడు భగవంతుడు, దేవాది దేవుడు కృష్ణుడు, మనం ఆయన యొక్క అంశలము, మనం వారి యొక్క సేవను చేసుకోవాలి అనేటువంటిది సాధువులు చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నాడు, ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతమంది చెప్పినా కూడా మనకు తలకెక్కట్లేదు. మనం ఎంతసేపు దేంతో ఆలోచిస్తున్నాం? ఈ డౌట్స్ తోనే ఆలోచిస్తున్నాం అనమాట. ఏమో ఉందో లేదో, వీళ్ళు ఏదేదో అంటూ ఉంటారు, అసలు ఆత్మ అంటారు, శరీరం అంటారు, అదేమో ఇదైపోతుంది అంటారు, అదే అయిపోతుంది అంటారు, అసలు ఇదంతా ఉందా లేదా, మనంతా మేము నిజంగా భ్రమితులం అయిపోతున్నాం, ఈ ప్రపంచం అంతా కూడా అసలు భ్రమ అని అంటున్నారు, ఈ ప్రపంచంలో సుఖం లేదంటున్నారు, దుఃఖమే అంతా ఉంటుందంటున్నారు, మాకు మాత్రం అంత సుఖం ఉంటున్నట్టుగా కనబడుతుంది, ఇదేమిటో అంతా చాలా గజిబిజిగా ఉందని మనకి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం రైట్ సోర్స్ నుంచి వింటామో, ప్రామాణికమైనటువంటి గురువు నుంచి వింటామో, ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయన్నమాట. వాళ్ళ యొక్క శుద్ధమైనటువంటి హృదయం మన హృదయాన్ని ఆకట్టుకుంటుంది అన్నమాట. అప్పుడు మనకుండే సందేహాలన్నీ కూడా పోతాయన్నమాట. ఇక్కడ అర్జునుడికి అదే జరిగింది. అర్జునుడు కృష్ణుడి నుంచి ఎప్పుడైతే భగవద్గీత విన్నాడో, ఇప్పటిదాకా కాదు 10వ అధ్యాయంలోనే చెప్పేశాడు ఆయన. 10వ అధ్యాయంలోనే అర్జునుడు కృష్ణుడితో అన్నాడు, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభోం ఆహుస్వాం ఋషయః సర్వే దేవర్షిర్ నారదస్తత ఆసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీసిమే. ఇలా 4 శ్లోకాలు చెప్పాడో లేదో కృష్ణుడు, అర్జునుడు ఇలా అంటున్నాడు అనమాట కృష్ణుడితో, కృష్ణ నాకు మొత్తం అర్థమైపోయింది ఇప్పుడు. ఏమిటి అర్థమైంది? పరం బ్రహ్మ, నువ్వు పరం బ్రహ్మవి, ఇంకా పరం ధామ, నువ్వు ఉండేటువంటి ధామం పరమమైనటువంటిది, దానికంటే ఇంకా గొప్పదేది లేదు. పవిత్రం, పవిత్రం అంటే నువ్వు ఎంత పవిత్రుడివి అని అంటే, నిన్ను ఎంత పాపేనా ముట్టుకున్నా వాడి పాపాలన్నీ కూడా పోతాయి, అంత పవిత్రుడివి. పరమం భవాన్ పురుషం, ఈ ప్రపంచంలో కంట్రోల్ చేసేదంటే నువ్వే, మేమందరం కూడా నీ వల్ల కంట్రోల్ అయ్యేటువంటి వాళ్ళం. శాశ్వతం, నువ్వు శాశ్వతుడివి. ఆదిదేవం, ఆదిదేవం అంటే దేవతలందరికీ కూడా నువ్వు ఆదివి. అజం, నువ్వు పుట్టేటువంటి వాడు కాదు, మాలాగా పుట్టేటువంటి వాడు కాదు. విభుం, చాలా గొప్పవాడివి. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడనమాట. అంటే ఆయనకి భగవద్గీత ఎలా విన్నాడో లేదో, 10 అధ్యాయాలు విన్నాడో లేదో, వెంటనే ఆయన యొక్క మనసు అంతా కూడా మారిపోయింది. ఆయన కృష్ణుడిని సంపూర్ణంగా స్వీకరించాడు. మనం భగవద్గీత 100 సార్లు వింటున్నాం, కానీ మనకి ఏమీ మార్పు రావట్లేదు, చిన్న మార్పు కూడా రావట్లేదు. ఎంత చిన్న మార్పు? 16 మాలు జపం చేయండి అయ్యా అని అంటే 16,000 సంవత్సరాలు తీసుకోవడానికి సిద్ధం మనం. 16 మాలు జపం చేయడానికి, 4 నియమాలు పాటించడానికి 4,000 జన్మలు ఎత్తుతాం మనం 4 నియమాలు పాటించడానికి. కారణం ఏమిటంటే మనం వినట్లేదు. అలాంటి గొప్ప వాళ్ళు చెప్పేటప్పుడు మనం సరిగ్గా వినట్లేదు. మనం ఏం చేస్తున్నాం? మనం పడుకుంటున్నాం అంతే. మనం పడుకోవడం వల్ల మనకేమవుతుంది? ఈ యొక్క విలువ తెలియట్లేదు అనమాట. దేని విలువ? కృష్ణుడు చెప్పేటువంటి విషయాల యొక్క విలువ మనకి తెలియట్లేదు. ఎప్పుడైతే మనం చాలా వినయంగా వినమ్రంగా వింటామో అప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు చెప్పేటువంటి మెసేజ్ మనకి హార్ట్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే హార్ట్ లోకి వెళ్తుందో హార్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? మన యొక్క నడవడి బట్టి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూర్చునేటువంటి ఎంతో మందిలో కొంతమంది చాలా చాలా సీరియస్ గా వింటారు, మరికొంతమంది నిద్రపోతూ వింటారు, మరికొంతమంది కళ్ళు తెరుచుకునే నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఎలా అయితే వినాలి, అర్జునుడు ఎంతసేపు విన్నాడు భగవద్గీతని? అరగంట విన్నాడు. 10వ అధ్యాయంకి వచ్చేసరికి అరగంట అయింది. 18 అధ్యాయాలు కంప్లీట్ అయ్యారు, గంట అయింది. అరగంటలో మొత్తం అంతా కూడా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. అరగంటలో ఎంత చేంజ్ అయింది? నష్టో మోహ స్మృతిర్లబ్ధ స్థితోస్మి గత సందేహ. ఎలాంటి స్థితికి వచ్చాడు? కరిష్యే వచనంతవా, నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకుముందు ఏదైతే బాణాలను విడిచిపెట్టేశాడో అదే బాణాలని విల్లుని పట్టుకున్నాడు. ఎక్కడ కొట్టమంటావు చెప్పు, సిద్ధం. సో ఇది అనమాట మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే మనం భగవద్గీతను వింటామో మనకి అంత మార్పు రాకపోయినా కొంత మార్పైనా మనలో రావాలి. కొంతైనా మోహం పోవాలి, కొంతైనా స్మృతి రావాలి. ఈ యొక్క గొప్ప గొప్ప ఆచారులు చెప్పినటువంటి విషయాలను మనం చేయడానికి సిద్ధపడాలన్నమాట. వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడానికి మనం సిద్ధపడాలి. వాళ్ళు మన మీద పెద్ద పెద్ద కొండలు ఎత్తుకోమని చెప్పట్లే. వాళ్ళు చెప్తుందల్లా ఏమిటి, హరినామం జపం చేయండి, తర్వాత భక్తులతో సాంగత్యంలో ఉండండి, భక్తులు చెప్పేటప్పుడు చక్కగా వినండి, భక్తులు మనకి ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా ట్రైనింగ్ ని పొందండి, ఇవన్నీ కూడా మనకు చెప్తున్నారు. ఇవన్నీ కష్టమైనవా? చైతన్య మహాప్రభు అయితే ఇంకా సులభం చేసేసారు. ఆయన ప్రభుపాదుల వారి దాన్ని ఇంకా సులభం చేశారు. ప్రభుపాదుల వారిని ఎవరో అడిగారనమాట, కృష్ణ చైతన్యం గురించి వివరిస్తారా కొద్దిగానంటే, ప్రభుపాదుల వారు ఏమన్నారు, కృష్ణ చైతన్యం అంటే ఏమిటో కాదయ్యా, మూడే మూడు ముక్కల్లో కృష్ణ చైతన్యం అని చెప్పొచ్చు. ఆ మూడు ముక్కలు ఏమిటి? ఫీస్టింగ్ ఫాస్టింగ్ ఫీస్టింగ్ డాన్సింగ్ అని అన్నారనమాట. ఫీస్టింగ్ అంటే విందు భోజనం ఆరగించడం. అది ఎలాంటి విందు భోజనం? భగవత్ ప్రసాదం. కొద్ది కడుపు హెవీగా ఉంటే కాస్త డాన్సింగ్, కీర్తనలో కాస్త హరే కృష్ణ డాన్స్ చేయి, అప్పుడు అరిగిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది, అప్పుడు మళ్ళీ ఫీస్టింగ్. తర్వాత మధ్య మధ్యలో ఏకాదశిలు అలాంటివి వస్తుంటాయి, అప్పుడు ఏం చేస్తావు? ఫాస్టింగ్. ఫీస్టింగ్ ఫాస్టింగ్ ఫీస్టింగ్ డాన్సింగ్ అంతే కృష్ణ చైతన్యం అంటే. అంత సులభమైనటువంటిది, అంత సులభమైనటువంటిది అయినప్పటికీ కూడా మనకి బద్ధకం అనమాట. ఎంత బద్ధకం? అది నోటి దగ్గర దాకా తీసుకొచ్చి దాన్ని అందించినా కూడా మనం తీసుకోవడానికి బద్ధకం మనకి. అంత బద్ధకస్తులకి ఇంకంతకంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? ఒక రాజు బద్ధకస్తులంటే ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పేసి ముగిస్తాను. ఒక రాజు దండోరా వేయించాడు తన యొక్క రాజ్యంలో. ఆ దండోరా ఏమిటినంటే, ఈ యొక్క రాజ్యంలో ఎంతమంది అయితే బద్ధకస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను రాజుగారు ఒక పెద్ద భవనంలో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టి మేపుతారు, వాళ్ళు ఏ రకమైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది దండోరా. టక్ 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 పొలో 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 పొలమంటే ఎంతో మంది వచ్చేసారు రాజ్యానికి. వాళ్ళకు ఒక బిల్డింగ్ కాదు, 10 బిల్డింగ్లు కూడా సరిపోవట్లేదు అనమాట. సో రాజుగారు ఏం చేశారు, వాళ్ళకు పెద్ద భవంతి కట్టేశారనమాట వాళ్ళ కోసం. ఎవరి కోసం? బద్ధకస్తుల భవనము. దాని పేరు ఏం పేరు? బద్ధకస్తుల భవనము. సో బద్ధకస్తులందరూ కూడా వాళ్ళకి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒకటే తిండి నిద్ర, తిండి నిద్ర, తిండి నిద్ర, ఇంకో వేరే పనే లేదనమాట. ఒకరోజు ఏమైంది, రాజుగారు టెస్ట్ చేయాలనుకుంటున్నారనమాట, ఇందులో నిజంగా బద్ధకస్తుల వాళ్ళు ఉన్నారా లేకపోతే వీళ్ళందరూ యాక్టింగ్ చేసి వస్తున్నారా అని. రాజుగారు ఒకరోజు ఏం చేశారంటే, మధ్యరాత్రిలో సడన్ గా నిప్పు పెట్టేశారనమాట భవంతికి. నిప్పు పెట్టేస్తే ఏమైంది, వేడి విపరీతంగా వస్తుంది అనమాట. వస్తూ ఉంటే అప్పుడు ఇంతమంది కూడా ఒక్కొక్కడు ప్రాణాలు పోతాయని చెప్పి అందరూ కూడా పరుగులు అంకించుకున్నారు. ఇంతమంది వెళ్ళినా కూడా ఒక ఇద్దరు మాత్రం వెళ్లేదు. ఆ ఇద్దరు సంభాషణ ఈ భటులు గమనిస్తున్నారనమాట. ఎవరు? రాజు భటులు గమనిస్తున్నారు. ఎందుకంటే రాజు వీళ్ళని పంపించాడు, భటులను పంపించాడు. దేనికి? మొత్తం అంతా కూడా మంట పెట్టేసే, మంట పెట్టేగా అందరూ పోగా ఎవడైనా మిగిలితే వాడిని తీసుకురా, వాళ్ళే నిజమైనటువంటి బద్ధకస్తులు అని. సో అందరూ పోనా ఇద్దరు పోలేదనమాట. ఇద్దరు పోకపోతే ఒకడు అంటున్నాడు అనమాట, ఒరే వీపంతా కాలిపోతుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని. అంటే వాడేమన్నాడు, తిరిగి పడుకోరా అని అన్నాడు. వాడు తిరిగి పడుకోరు అన్నాడు. అప్పుడు రాజుగారు గుర్తించారు, నాయన మీరిద్దరే నిజమైనటువంటి బద్దకస్తులు రా, వీరే వాళ్ళందరూ కాదు అని వాళ్ళని మేపడం మొదలెట్టాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకున్నామంటే, మనకి అరటిపండు ఒడిచిపెట్టి నోట్లో పెట్టినా కూడాను మనకు కొరకడానికి కష్టంగా ఉంది. కృష్ణ చైతన్యం అంత సులభమైనటువంటిది, దాన్ని ఇంకా సులభంగా మన నోట్లో పెడుతుంటే మనం నిద్రపోతున్నాం. మనం ఇలా నోట్లో పెడితే కనీసం నోరు ఓపెన్ చేయరా నాయన అన్నా కూడా మనం ఓపెన్ చేయట్లేదన్నమాట. అలాంటి వారికి కృష్ణుడు ఎప్పుడు కూడా దొరకడు. వారికి భ్రమ తొలగిపోదు, వారికి స్మృతి రాదు, వారికి సందేహాలు పోవు, వాళ్ళకి స్థిరత్వం అనేటువంటిది రాదు. సో ఈ రకంగా మనం ఈ నిద్ర నుంచి మనం లేవాలి. నిద్ర నుంచి లేవాలి అని అంటే ఈ హరినామాన్ని మనం చాలా తీవ్రంగా చేయాలి, ఈ యొక్క కృష్ణ కీర్తన మనం వినాలి. ఉదిలో ఆరున పూరబ భాగే ద్విజమని గోరామని జాగే భకత సమూహ హోయా సాథే భేలోనగార వ్రాజే. ఉదిలో ఆరున పూరబ భాగే ద్విజమని గోర ఆమని జాగే. శ్రీ చైతన్య మహాప్రభువు పొద్దున్నే పెందలాడేనే 5 గంటలకి నగర కీర్తన మొదలుపెట్టారంట. ద్విజమని బ్రాహ్మణోత్తముడైనటువంటి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు ఆయన కరతాలతో మృదంగంతో మొదలుపెట్టారు కీర్తన. దేనికి మొదలుపెట్టారు? ఎవరైతే పడుకుని ఉన్నారో వాళ్ళందరినీ లేపడానికి అనమాట.
జీవ్ జాగో, జీవ్ జాగో, గోరా చాంద బోలే, కోటా నిద్రా జాయ మాయా పిశాచీ రఖోలే.
జీవ్ జాగో, జీవ్ జాగో అంటున్నారంట చైతన్య మహాప్రభు. నాయన నిద్ర నుంచి లేవండి, నిద్ర నుంచి లేవండి, నేను మీకు హరినామాన్ని తీసుకొచ్చాను, ఈ హరినామాన్ని తీసుకోండి, హరినామాన్ని తీసుకుని మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి అని చెప్పి చైతన్య మహాప్రభు అందరికీ పంచిస్తున్నారన్నమాట హరినామాన్ని. ఎవరైనా మన ఇంటికి వచ్చి బహుమతి ఇస్తారా? వాళ్ళు మనకి లెటర్ పంపించి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ బహుమతి కలెక్ట్ చేసుకోండి అని అంటారు. కానీ మన ఇంటికి వచ్చి ఆయన బహుమతి ఇస్తున్నారు హరినామం అనేటువంటి బహుమతిని. అయినప్పటికీ కూడా మనం సీరియస్గా లేదు అని అంటే, తీసుకోవట్లేదు అని అంటే మనకంటే ఇంకా దౌర్భాగ్యులు ఇంకొకరు లేనన్నమాట. మనకంటే ఇంకా బద్ధకష్టలు ఇంకొకరు లేరన్నమాట. సో దయచేసి మనం ఈ బద్ధకాన్ని అందరం కూడా వదిలిపెడదాం. బద్ధకాన్ని వదిలిపెట్టి కృష్ణ చైతన్యాన్ని చాలా తీవ్రంగా మనం ప్రాక్టీస్ చేద్దాం, ఈ యొక్క హరినామాన్ని చక్కగా చేద్దాం. ఇందులో వయస్సుకి స్త్రీ పురుషుల తేడా అనేటువంటిది లేదు, అందరూ కూడా ఇందులో పాల్గొవచ్చు. వయో పరిమితి లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా దీంట్లో పాల్గొవచ్చు. పేద గొప్ప ఈ తారతమ్యాలు ఏమి లేవు. ఫలానా క్యాస్ట్ వాళ్ళని ఫలానా మతస్థులని ఏ రకమైనటువంటి తారతమ్యం లేదు. తర్వాత చదువుకునేటువంటి వాడు చదువు లేనటువంటి వాడు అనేటువంటి తారతమ్యం లేదు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా దీంట్లో పాల్గొవచ్చు. ఈ యొక్క కృష్ణ చైతన్యం అంత గొప్పది, కృష్ణ చైతన్యం. కానీ మనకేం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి, మనలో సిన్సియర్ డిజైర్ అనేటువంటిది ఉండాలి. కృష్ణ చైతన్యం నేను తీసుకోవాలి అనేటువంటిది, అప్పుడు మనం జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. లేకపోతే దుర్లభం మానుష జన్మ, దుర్లభమైనటువంటి మానవ జన్మ కాస్త పోతుంది. పోయిన తర్వాత మనం అంటాం చూసారా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది అని. అలాగే ఈ మానవ జన్మను కనుక వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ లైఫ్ మళ్ళీ మానవ జన్మ వస్తుందని నమ్మకం ఏమీ లేదు. అప్పుడు మనం ఏడుస్తూ కూర్చున్నా కూడా ఉపయోగం లేదు, మళ్ళీ వెయిట్ చేయాలి. ఎంతసేపు? 84 లక్షల రకాల జీవరాశులు, 84 లక్షల సార్లు మనం జన్మెత్తి మళ్ళీ మానవ జన్మకి వచ్చే అవకాశం ఉంది. సో మన చాయిస్ మంది అనమాట, మనం ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. కృష్ణుడు ఇచ్చేటువంటి హ్యాండ్ మనం పట్టుకోవాలా లేకపోతే కొనుకాలా? సముద్రంలో మనం మునిగిపోతున్నాం అనుకోండి, మనల్ని ఎవరైనా రక్షించగలుగుతారా? మనకి ఎంత ఈత వచ్చినా కూడా మనం సముద్రం మధ్యలో నుంచి బయటపడగలుగుతామా? అక్కడి నుంచి బయటపడాలంటే కేవలం భగవంతుడు మనకు వచ్చి చేయి అందిస్తేనే, ఆ చేయి గట్టిగా పట్టుకుంటే మనల్ని ఆయన సముద్రం మధ్య నుంచి లాగలుగుతాడనమాట. భగవంతుడు చేయి ఆల్రెడీ అందిస్తున్నాడు, కానీ మనం చేయాల్సిందేంటి? పట్టుకోవాలని. మనం శక్తి ఉపయోగించక్కర్లే, ఇలా పట్టుకుంటే చాలు కృష్ణుడు మనల్ని పైకి లాగిస్తాడు. ఆ పట్టుకోవడం ఏమిటి? ఈ హరినామాన్ని జపం చేసి భక్తుల సాంగత్యంలో ఉండడం.
భజ హోరే మనా శ్రీనంద నందన అభయ చరణారవింద రే దుర్లభ మానవా జనమ సత్సంగే తారహో ఏ భవ సింధురే.
తారహో ఏ భవ సింధురే, ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క సముద్రం నుంచి భవసాగరం నుంచి విముక్తి కలుగుతుంది ఎప్పుడు శ్రీకృష్ణుని యొక్క శరణాగతి పొందినట్లయితే. నందనందనుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలని మనం గనక గట్టిగా పట్టుకున్నట్లయితే. కాబట్టి మనం దయచేసి అందరం కూడాను దీంట్లో పూర్తి మనస్సు పెట్టి ఎంతో నిశ్చయంతో మనం దీంట్లో గనక పాల్గొన్నట్లయితే మనకి చాలా మనం ఉద్ధరింపబడతాం. లేకపోతే మనం ఈ యొక్క ఎంతో విలువైనటువంటి మానవ జన్మ వృధా అయిపోతుంది. ఎవరికైనా ప్రశ్నలున్నాయా దీనికి సంబంధించి? నష్టో మోహ గత సందేహ ప్రశ్నలున్నాయనంటే అది మంచి సమయం మీకు ప్రశ్నలు లేవని చెప్పడానికి. ఎందుకంటే అర్జునుడు ఏమంటున్నాడు, గత సందేహ నో సందేహ తొందరగా ప్రసాదం కీర్తన అయిపోవాలి. గత సందేహ ప్రశ్నలు లేవా ఎవరికైనా? హరే కృష్ణ మంత్రాన్ని రోజుకి 16 మాలలు చేయాలి. ఒక మాల అనంటే 108 సార్లు హరే కృష్ణ మంత్రం జపం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అది ఒక మంత్రం. అలాంటిది మంత్రాన్ని 108 సార్లు చేస్తే ఒక మాల. ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఎవరైతే సాధన భక్తి చేస్తున్నారో, ఎవరైతే భక్తిలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు కనీసం 16 మాలలు చేయాలి అని చెప్పేసి రోజుకి. దానికి సుమారు 2-2.5 గంటలు పడుతుంది. మొదట్లో 2.5 గంటలు పట్టే అవకాశం ఉంది, కానీ స్లో స్లోగా ప్రాక్టీస్ అయితే 2 గంటలు సరిపోతుంది. 2 గంటలు చేసేయచ్చు. ఇంకా ప్రశ్నలు ఏమైనా? ప్రశ్న హం భీ ఐసే కర్తేనా, హం మర్ద హూ, మై బాప్ హూ, హం భీ కర్తేనా, హం భీ కర్తేనా, మై బాప్ హూ, మై మర్ద హూ, మై ఏ హూ, మై ఓ హూ, తో ఏ భీ చూడనా ఆయన. హం ఉస్కో బోల్ రే, తుమ్ ప్రెసిడెంట్ పద చోడ్ దో, లేకన్ హం ఏ పద భీ చూడనా ఆయన. జబ్ జాతే సమయ తుమ్ మర్ద నీ హో, తుమ్ ఏ నీ హో, ఓ నీ హో, జాతే సమయ లాస్ట్ చోడ్ కే జానా పడేగా. కౌన్ జాతా హై, ఆత్మా జాతా హై, తో దూసరోం కో నహీ బోల్నా చాహియే, తుమ్ ఇస్కో చోడ్ దో. హం పెహలే ఖుద్ చోడ్నా చాహియే, హమారా అహంకార్ జో హై ఉస్ ఖుద్ చోడ్నా చాహియే పెహలే. ఇంకా ఇంకేమున్నాయని ప్రశ్నలు? దసరా పండుగ, ఈరోజు దసరా పండుగ గురించి, అందుకే మోహం గురించి చెప్పుకున్నాం. దసరా పండుగ అంటే మాయాదేవి చక్కగా కౌగిలించుకుంటుంది మనల్ని, దారానైనా బజ్జో 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 అని చెప్పేసి అంటుంది. మాయామోహ బద్ధ జీవ, మాయామోహ బద్ధ జీవ అనేది. మాయా అంటే ఎవరు? దుర్గా. దుర్గా అంటే ఎవరు? మన దుర్గా దుర్గము అంటాం. దుర్గము అని అంటే పెద్ద కోట. మీరు సెంట్రల్ జైలు ఎప్పుడైనా చూసారా? సెంట్రల్ జైల్లో ఏముంటుంది? లోనన్న గదులు ఉంటాయి, మొత్తం బయటంతా కూడా పెద్ద పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడకు మళ్ళీ కరెంటు వైర్లు అవి పెట్టుంటారు. అంటే ఎవడైనా పొరపాటున దాని నుంచి బయటకు గెంతేయాలనుకుంటే గెంతలేడనమాట. దాని పేరే దుర్గా. ఈరోజు దసరా అంటే అర్థం ఏమిటి అనంటే, ఈ దుర్గాన్ని ఎవరు కూడాను దాటలేరు. ఇదంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? దుర్గాదేవి ఆధీనంలో ఉంది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేష ఛాయే వయస్య భువనాని విభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతేష గోవిందమాది పురుషం తమహం భజామి. దుర్గాదేవి ఈ మొత్తం ప్రపంచానంతటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకుంది. ఎవరు కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదు అని మనందరినీ కూడా ఈ ప్రపంచానికి బంధేజ్ చేసింది దుర్గాదేవి. కానీ ఆమె ఎవరి ఆధీనంతో ఇదంతా చేస్తుందంట? ఎవరి ఆధీనంలో ఇదంతా చేస్తుంది? కృష్ణుని ఆధీనంలో చేస్తుంది. అంటే ఆమెకు బాస్ ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఎవరైతే దుర్గాదేవికి నువ్వు ఎంత పూజించు, ఆమె నీకు ఇక్కడి నుంచి విముక్తి మాత్రం ఇవ్వదు. కానీ ఎప్పుడైతే ఆమె పతి అయినటువంటి లేదా ఆమెకు ఒక బాస్ అయినటువంటి కృష్ణుడిని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి వెంటనే టికెట్ లభిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి? ఈ యొక్క దుర్గ అనేటువంటి భౌతిక ప్రపంచం నుంచి టికెట్ లభిస్తుంది. నెక్స్ట్ టైం నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నాయన, నీకు విముక్తి అని. దసరా పండుగ అనంటే మనందరం కూడాను ఈ ప్రపంచంలో ఇంకా ఎంత బంధింపబడాలనేటట్టుగా చేస్తాం. కోళ్లు మేకలు విపరీతంగా పరపర పరపర కోసేస్తాం. మనం ఏం అర్థం చేసుకోవట్లేదు అని అంటే మనకు కూడాను మన తలకాయ కూడా అలా పరపరా కోసేయబడుతుంది అని మనం అర్థం చేసుకోవట్లేదు అనమాట. కాబట్టి నిజమైనటువంటి విజయదశమి, విజయదశమి అంటారు కదా, ఈ రోజు విజయదశమి. నిజమైనటువంటి విజయం మనకు ఎప్పుడు లభిస్తుంది అని అంటే, నిజమైనటువంటి విజయం అంటే ఏమిటి, ఈ భౌతిక ప్రపంచం నుంచి కనుక మనకి విముక్తి ఎప్పుడైతే లభిస్తుందో అది అల్టిమేట్ విక్టరీ, నిజమైనటువంటి విజయం. కానీ ఆ విజయం మనకు ఎప్పుడు లభిస్తుంది, ఎవరికి శరణాగతి పొందితే, కృష్ణునికి శరణాగతి పొందితే. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ఈ గుణమయి, ఈ దైవీయేష గుణమయి, గుణమయి అని అంటే మూడు తాళ్లతో మనల్ని ఆడించుకుంటుంది అనమాట. ఆమె సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. అవి మనల్ని దాంతో మనల్ని ఆడించుకుంటుంది అనమాట. ఎవరు? మాయ. దైవీయేష గుణమయి మమ మాయ దురత్యయ. దురత్యయ అంటే చాలా కష్టం. ఆమె గోడ దాటి వెళ్ళడం చాలా కష్టం. చాలా కష్టం కాదు, అసంభవం. అంత అసంభవమైనటువంటిది చాలా సులభంగా జరిగిపోతుంది. ఎవరికి ఒక శరణాగతి పొందితే, కృష్ణుని శరణాగతి పొందితే. మామేవయే ప్రపద్యంతే, కృష్ణుడు అంటున్నాడు ఏమని, నా యొక్క శరణాగతి కనుక నువ్వు పొందినట్లయితే మాయ నిన్నేం చేయదు, మాయామేతం తరాంతితే. మాయాదేవి స్వయంగా గేట్ ఓపెన్ చేస్తుంది. సెంట్రల్ జైల్లో నుంచి విడిచిపెట్టారనుకోండి, ఎవరు ఓపెన్ చేస్తారు? జైలు చక్కగా ఆరతి ఇచ్చి మరీ పంపిస్తారు, నాయన బయటకు పోరా నాయన. సో మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందుతామో, ఈ భౌతిక ప్రపంచం మనల్ని బంధించలేదన్నమాట, మాయాశక్తి మనల్ని బంధించలేదన్నమాట. సో అది నిజమైనటువంటి విజయం అనమాట. ఆ విజయం కావాలంటే మనం దుర్గను పూజిస్తే చాలదు. చాలదు కాదు, దుర్గను పూజిస్తే కుదరదు. ఎవరిని పూజించాలి? కృష్ణుని పూజించాలి. చాలా చాలా విజయాలన్నీ చాలా ఉన్నాయి, చాలా విజయాలు. రామచంద్ర విజయోత్సవం, రామచంద్రుడు ఆయన లంకని, లంకాధిపతి అయినటువంటి రావణుణ్ణి ఓడించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ నిజమైనటువంటి విజయం ఏమిటో, మనకి సంబంధించిన నిజమైనటువంటి విజయం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. విజయం అని అంటే భౌతిక ప్రపంచం నుంచి విముక్తి, అది నిజమైనటువంటి విజయం. లేకపోతే ఇక్కడే పడి ఉంటాం అనమాట. పునరపి జననం, పునరపి మరణం, జఠరతి గమనం. రావణ్ కో జలానా మతలబ్ హమారా హృదయకి అందరు రావణ్ జైసే ఆద్మీయం కో జలానా. రావణ్ కౌన్ హే? ఓ తో మూర్ఖ ఆద్మీ అనా. రావణ్ కౌన్ హే? డీమన్ హే, అసుర్ హే. అసుర్ అసుర్ హేనా? హమారా అందరి మీ బహుత్ సారే అసుర్ హే, తో హమ్ ఉస్కో పెహలే మారనా చాహియే. కైసే మారేంగే? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇస్తే హమారా అసుర్ పూరా చలే జాయేగా. లేకిన్ దోనో నహీ కర్నా చాహియే, ఏక్ తరఫ్ హరినామ్ ఏక్ తరఫ్ సున్నా నహీ కర్నా చాహియే. కరో హరినామ్ నహీ తో సునో, దోనో ఏక్దమ్ ఏక్ బార్ నహీ కర్నా చాహియే. హియర్ కేర్ఫుల్లీ, అచ్చి తర సున్నా చాహియే, ఔర్ సున్ కే ఉస్కో జప్మే లగానా చాహియే. చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయఖైరవ చంద్రికా వితరణం విద్యావదో జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క సంకీర్తనలో పాల్గొంటారో వాళ్ళు పరమ విజయాన్ని పొందుతారు. ఆ పరమ విజయం ఏమిటి? ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి. కాబట్టి అందరం కూడా కలిసి యొక్క శ్రీకృష్ణ సంకీర్తనంలో పాల్గొందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దయచేసి అందరూ కూడా సంకీర్తనలో పాల్గొనండి. కాసేపు కీర్తన చేసిన తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.